ఇక్కడే అర్జునుడికి బాధ కలిగి, మరి శాస్త్ర విధిని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మరి అలాంటప్పుడు శాస్త్ర విధిని విడిచిపెట్టి భక్తి శ్రద్ధతో ఉండే వాళ్ళ గతి ఏమిటి? చాలా మంది ప్రపంచం అంతా ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ సంగతి ఏంటని అడిగాను కదా, అది చెప్పబోతారు. ఏ శాస్త్ర విధిము సృజ్య శ్రద్ధయా, ఏ శాస్త్ర విధిము యజంతే శ్రద్ధయాన్వితాః, ఏమి తేషాం నిష్ఠాతు కృష్ణ సప్తమాహో రజస్తమః అన్నారు. ఏమి అంటే ఏ శాస్త్ర విధి వచ్చి ఎవరైతే శాస్త్ర విధిని విడిచిపెట్టి యజంతే శ్రద్ధయాన్విత, శ్రద్ధ అయితే ఉంది కానీ శాస్త్ర విధి విడిచిపెట్టారు, ఏమి అటువంటి వాళ్ళ గతి ఏమిటి చెప్పు? వాళ్ళు సప్తరజస్తమో గుణాలు ఏ దేనికి చెందుతారు? ఏంటి ఓ కృష్ణ సప్తమాహో రజస్తమహ, సప్తగుణమా రజోగుణమా తమోగుణమా, లేకపోతే ఈ మూడో గుణాల్లో కూడా ఉండి శాస్త్ర విధిని పెట్టిన వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నారు. ఏమి త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. ఘంటసాల పద్యం ఇది, ఘంటసాల పద్యం కొంతమంది కంట అయిపోతుంది. అదేమిటంటే నాయన శాస్త్ర విధిని అయితే విడిచిపెట్టేశారు అందరూ, మరి విడిచిపెట్టిన శ్రద్ధ ఉన్నది చూసారా, ఆ శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మూడు గుణాలతో ఉండేవాళ్ళు. మూడు రకాలు ఉంటాయట శ్రద్ధలు, అంటే వీళ్ళకి ఎవరికి మోక్షం వేస్తామా, వాడు ఏ గుణం చెందినా సరే మాట్లాడారు, ఎందుకంటే విడిచిపెట్టేశారు వాళ్ళు. ఎక్కడికి శాస్త్ర విధినే విడిచిపెట్టేశారు, 16 అధ్యాయాలను విడిచిపెట్టేశారు, 17 అధ్యాయాలకు వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు ఏమి మోక్షం ఇక్కడ చెప్తున్నారు. ఏమి త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ, వాళ్ళ ఉండే స్వభావం అంటే సప్తరజస్తమో గుణాలను దాన్ని బట్టి అది సత్వగుణమా రజోగుణమా తమో గుణమా అది ఎలా ఉంటుందో విద్వాంసులు నేను చెప్తాను విను. ఏమి ఏమి మళ్ళీ ఏంటన్నారు, సత్వానురూప సర్వస్య త్రివిధా భవతి శ్రద్ధద శ్రద్ధా భవతి భారత శ్రద్ధమయోయం పురుష యో య శ్రద్ధ సయేవ సహ అన్నారు. అది ఎలాగన్నారంటే ఈ మనిషి ఇటువంటి వాడు అని చెప్పడానికి వాళ్ళకి మొహం మీద ముద్ర అచ్చు వేసి ఉంటుందంట. యో య శ్రద్ధ సయేవ సహ, ఎవరికి ఏ శ్రద్ధ ఉంటే వాడు ఆ మనిషి అని చెప్తారట. ఎలాగను ఎంతగా ఏ శ్రద్ధ ఉన్నదో వాడి మొహం మీద అదుము అచ్చు వేసి ఉంటుందంట, కనబడిపోతుందంట. యో య శ్రద్ధ సయేవ సహ, ఏ శ్రద్ధ వాడికి ఉంటుందో ఆడే ఆ మనిషి. ఎలాగట చెప్తున్నారు, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, అంటే ఈ మూడు రకాలు ఉండే వాళ్ళు ఎలాగుంటారట, శ్రద్ధామయోయం పురుష అంటే ఈ పురుషుడు మానవుడు పుట్టుకున్నటువంటి వాడు ఏ శ్రద్ధ ఉంటాడో ఎలాగుంటాడో వాడు అదే అయి ఉంటాడని, అంటే వాడి గుణాలు ఏంటంటే బట్టి ఆ మనిషి అలా కన ప్రవర్తిస్తుంటాడు సమానని చెప్తున్నారు. ఎలా ప్రవర్తిస్తాడు అంటే అర్థం ఏంటంటే వాడికి సత్వగుణం ఉందనుకో, వాడి ప్రవర్తన ఏదో ఉంటుంది, ఆ ప్రవర్తన చూసి వీడు సత్వగుణం అని చెప్పేవచ్చు. ఆ శ్రద్ధ ఉంది కదా, ఉన్నాడు మనిషిని చూడక్కర్లేదు, శ్రద్ధను చెప్పవచ్చు, వాడిని బట్టి శ్రద్ధను బట్టి చెప్పవచ్చు. అది చెప్తున్నారు, యజంతే సాత్వికా దేవా యక్ష రక్షాంశ రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ యజంతే తామసా జనా అన్నారు. అంటే మనుషులు చూడకుండా చెప్పవచ్చాడు, సప్తగుణంతో ఉండేవాడు ఏంటంటే సప్తగుణం ఉంది కానీ ఇవన్నీ ఏంటివి శాస్త్ర విధులు వేస్తామో అది మర్చిపోద్దు, అది పక్కన పెట్టండి, శాస్త్ర విధులు ఇది ఎవరికి మోక్షం లేదు. అందుకే మోక్షం లేని వారి సంగతి చెప్తున్నారు ఇప్పుడు, శ్రద్ధాత్రయ యోగం యోగాగ యోగం అంటే మోక్షం లేని యోగం అని. ఏమి యజంతే సాత్విక దేవా, సప్తగుణం అయితే ఉంది, వాళ్ళు దేనిలో ఎవరిని ఆరాధిస్తారు, దేవతను ఆరాధిస్తారు, అంతరాత్మను ఆరాధిస్తారు, అయిపోయినాం వీళ్ళంతా దైవత అయిపోయినలే. ఏమి యక్ష రక్షాంశ రాజస రజోగుణతో ఉండే వాళ్ళు ఏంటంటే యక్షుల్ని రాక్షసుల్ని. తర్వాత ప్రేతాన్ భూతగణ శివ, యక్షులు రాక్షసులు అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది గొప్పగా రాణించే వాళ్ళు కూడా వాళ్ళు గొప్ప మహాత్ములని అంటున్నారు, కానీ వాళ్ళు యక్షుని ఉపాసన చేసిన వాళ్ళు ఉంటారని చెప్పారు గురువు గారు స్వామీజీ. వీళ్ళందరూ ఏంటంటే ఆ విధంగా పెద్ద పెద్ద భావాలు అనుకున్న వాళ్ళు కూడా యక్షుని ఉపాసన చేసిన వాళ్ళు ఉపాసన చేసి గొప్ప మెప్పు పొందుతున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, యక్ష రాక్షాంశ రాజస వాళ్ళు, రజోగుణం సంబంధించిన వాళ్ళే. ఏమి ప్రేతాన్ భూతగణాశివ అంటే ప్రేతాల్ని, తర్వాత ఈ ప్రకృతిలో ఉండే కొన్ని కొన్ని భూతాలని ఆరాధించేవాళ్ళు తమోగుణం వాళ్ళు. అంటే కోడి పిల్ల, పంది పిల్ల, గొర్రెలు, మేకలు ఇవన్నీ బలిస్తుంటారు. ఈ బలిచ్చే వాళ్ళందరూ భూత ప్రేత పిశాచాలని బలి చేసేవాళ్ళు కనుక వీళ్ళందరూ తమోగుణం వాళ్ళు, తమోగుణం ఆరాధన చేసేవాళ్ళు. మరి యక్షరాక్షులను ఆరాధించే వాళ్ళు రజోగుణం వాళ్ళు, దేవతలను ఆరాధించే వాళ్ళు సప్తగుణం వాళ్ళు. మళ్ళేంటి వీళ్ళు ఎంత రాక్షసులే కదా, మరి కేవలం విడిచి అశాస్త్ర విహితం ఘోరం, శాస్త్ర విధి విడిచిపెట్టారు కదా వీళ్ళు. ఎంత తపస్సు చేసినా సరే వాళ్ళ సంగతి ఏంటో చెప్తున్నారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజనా దంభాహారంకార సంయుక్త కారాగ బలాన్విత కరసయంత శరీరస్థం భూతగ్రామం అచేతస మాంచైవ అంత శరీరస్థం తాన్వి జసరునిశ్చయా అని అన్నారు. ఈ రెండు శ్లోకాలు క్లియర్ చేసి క్లీన్ చేశారు. వాళ్ళ శాస్త్రం లేదు, ఇది లేదు, ఘోరమైన తపస్సు చేస్తుంటారు. రాష్ట్రం చేసేది అదే, వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తుంటారు. దేనికంటే నేనేదో సాధించడానికి అన్నాను కదా, అందరూ అయిపోయారు వీళ్ళు ఆ కోవలకు వచ్చారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపో జనా, ఎంత ఘోరమైన తపస్సులు చేస్తున్నప్పటికీ వాళ్ళేంటి దంభాహార సంయుక్త గర్వం అహంకారంతోనే చేస్తారు. అవతల వాడిని ఏదో నేను తపస్సు చేసి సాధించడానికి ఏంటి ఆ బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని ఏంటి కావాలంటే వాడిని చంపడం నాకు కావాలి, నాకు చావు ఉండకూడదు, నాకు అది ఉండాలి, ఇలాగే చేస్తారు. ఇవన్నీ కూడా అశాస్త్ర విహితం ఘోరమే. ఏమి కామరాగ బలాన్విత అన్ని కోరికలు బలంతోనే ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారు, కరసయంత శరీరస్థం భూతగ్రామం అచేతస అంటే ఈ శరీరం శుష్కం చేస్తారు, దీనికి ఆహారం వేయకుండా వదిలేస్తారు. అంటే శరీరాన్ని కూడా ఆహారం లేకుండా ఉండే వాళ్ళకు రాక్షస సాంప్రదాయాన్ని చెప్పారు చూసారా. భోజనం చేయకుండా తపస్సు చేస్తే అది కూడా ఏమవుతుంది, అసలు సంపదే అని చెప్పారు చూసారు. తపస్సు అంటే మామూలుగా తినకుండా ఉన్నా సరే ప్రమా, అందుకని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటే ఉంటాను. అది ఉన్నప్పుడు యుక్తమే కొద్దిగా తీసుకొని పూర్తిగా కరస ఎంత శరీరస్థం భూతగ్రామ అంటే ఏంటి, ఇంద్రియాలని శరీరాన్ని శుష్కింప చేసుకుని మరి ఆహారం లేకుండా తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి మాంచైవంత శరీరస్థం అంతరాత్మ నేనున్నా నన్ను కూడా వాళ్ళు నాకు కూడా తిండి పెట్టరు వాళ్ళు. సరే మాంచైవ అంతర శరీరస్థం అంతరాత్మ నన్ను కూడా నాకు శుష్కింప చేసి నాకు బాధ పెట్టిన వాళ్ళు అవుతారు వాళ్ళు. కాబట్టి తాన్ విద్యాన్ అసురునిత్యా అని వాళ్ళు అసురుడని తెలుసుకున్నారు అంతరాత్మని. అందుకనే ఉపవాసాలు చాలా ప్రమాదం, ఉపవాసం చేస్తే వాళ్ళు అసురు సంపద అన్నారు. ఎందుకంటే గణించేవారు. సో ఇవన్నీ ఏంటంటే ఉపవాసాలు అని తాత్కాలికంగా కొంత తక్కువ ఆహారమే తప్పించి కానీ పూర్తిగా ఈ జీవుని క్షోభ పెట్టి చేశారంటే అంతరాత్మ అన్నిటికంటే హింస ఇదే, జీవహింస. అందువల్ల ఏంటంటే మాంచైవ అంత శరీరత్వం శరీరంలో ఉండి నన్ను కూడా బాధ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ. ఏంటంటే తాను జసరునిచ్చాను వాళ్ళు అసలు సంపద గల వాళ్ళని చెప్తారు. అంటే ఇప్పుడు తపస్సులన్నీ ఏమైనట్టు అన్ని ఎగిరిపోయినాయి, ఉపాసులు ఉపాసులు అన్ని ఎగిరిపోయినాయి. ఏమి ఇంకా ఆహారస్థమతి త్రివిధస్య శ్రద్ధావతి ప్రియ ప్రియా అన్నారు. అంటే ఈ ఆహారం తీసుకునే దాంట్లో మూడు రకాల ప్రియంగా ఉంటారట, యజ్ఞో తపస్తవాధానం ఏషాం భేద నిమం శృణు అన్నారు. ఈ యజ్ఞాలు తపస్సు దానాల్లో కూడా ఆహారంలో కూడా మూడు రకాల శ్రద్ధ చూపిస్తుంటారు. ముందు ఏంటంటే అది మాత్రం విడిచిపెట్టాలి, శాస్త్ర విధిని విడిచిపెట్టారు కాబట్టి అదేమీ లేదు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రష్యా స్నిగ్ధ స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియ అంటే ఏంటంటే మన సాత్వికాహారం ఆయుష్ని పెంచేది, సత్వగుణం పెంచేది, ఎక్కువ కాలం నిల ఉండేది, శక్తినిచ్చేది, చమురుతో కూడుకున్నది, ఇలాంటివన్నీ మంచి బలవర్ధకమైనది. ఇలాంటి ఆహారాలన్నీ కూడా సాత్విక ప్రియులు సత్వగుణం వాళ్ళకి. కట్వమ్న లవణాచ్యుష్ణ తీర్ష రోక్ష విదాహిన ఆహారాలు ఆయుష్ దుఃఖ సౌకామయ ప్రదా అన్నారు. ఎక్కువ పులుపు, ఎక్కువ చేదు, ఎక్కువ కారం, ఎక్కువ వేడి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దుఃఖము శోకము అమయము. అమయం అంటే జబ్బులు, దుఃఖం కలుగు చేస్తుంది, శోకం కలుగు చేస్తుంది. అమయప్రద అంటే జబ్బులు కూడా కలుగు చేస్తాయట. అందువల్లే ఉప్పు కారం మసాలా ఇవన్నీ ఎక్కువ ఉండే వాళ్ళు అవి తింటే ఈ మూడు కలుగుతాయి, దుఃఖ శోకమును రోగాలను. ఏమి మరి యాతయామం గతరసం పూతి పరిశుద్ధం చేయత్తు ఉచ్చిష్టం అపిచామ్యజ్యం భోజనం తామస ప్రియం అంటే ఉండిన కాసే కొంతకాలం అయిపోయిన తర్వాత రసం ఇంకిపోయినది, ఉచ్చిష్టం అంటే ఎంగిలితో ఉన్నది, అపవిత్రమైనది, దుర్గంధభూయిష్టమైనది, తర్వాత అపవిత్రమైనది, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అడవిలో జంతువులు తినే ఆహారం. పులులు ఇవన్నీ ఏంటంటే అలా తింటాయి, ఇవి తామసులకు ఇష్టమైన వాటి అంట. ఎందుకు అది అందుకే మొత్తెక్కాలి తమస్ గుణకి ఏంటంటే, అందుకే సారాలోన మధుపానీయం ప్రమాదం అంటే ఏంటి, వాళ్ళు ఆ తమో గుణం వాళ్ళే అది ఇష్టపడతారు, అదే తమస్సును కలుగు చేస్తుంది. వీడు తమస్తో ఉన్నాడు కాబట్టి ఆ ఇష్టం అనేది ఎవరికి, ఎవరికి ఏ లోపల గుణం ఉందో ఆ గుణం సంబంధించిన ఆహారమే కోరుకుంటాడు. అఫలికాం కాంక్షభిర్యజ్ఞై, ఏమి ఇది దృష్టో యజ్జతే, ఏమి యక్షే ముందు చెప్తాను దాని ఏంటంటే, ఎష్టవ్యమేమితి సమాధాయ మనస్సమాధాయ ససాత్వికో మత అన్నారు. ఎష్టవ్యమేమితి మనస్సాధ సమాధాయ అంటే ఏంటి, కోరిక ఉండదు చేసిన పని ఎందుకు కోరిక లేకుండా. ఏమిటి ఏంటంటే, విధి దృష్టో యజ్జతే, విధి దృష్టి అంటే మళ్ళీ శాస్త్రం విధి చూసుకుని అంటే శాస్త్ర ప్రమాణం చూసుకుంటారట ఇక్కడ మాత్రం వీళ్ళు అంటే శాస్త్ర ప్రమాణబద్ధంగా చేస్తూ మళ్ళీ ఏంటంటారు, ఎస్తవ్యమేవేతి మనస్సమాధి, ఇది తప్పనిసరిగా చెయ్యాలని మనసులో నిశ్చయించుకుంటారట. ఎస్తవ్యమేతి ఫలమందు ఇష్టం లేకుండా, ప్రతి కర్మ ఎందు ఫలం ఇష్టం లేకుండా, ఇది తప్పనిసరిగా ఎందుకంటే శాస్త్ర ప్రమాణంగా ఉంది కాబట్టి ఇది చెయ్యాలి అని వాళ్ళు సత్వగుణ సత్వలు ఇష్ట మనసులో సమాధాన పరుచుకుని అది చేస్తారట, ఆ కర్మ ఎంత ఫలితం ఆశించకుండా. సో ఇదంతా సత్వగుణ యజ్ఞం, ఇది ఇదంతా సత్వగుణ యజ్ఞం. రజోగుణ యజ్ఞం ఏంటంటే అభిసంధాయత ఫలం తపో దంభేన చైవయత్, దంభేన చైవయత్ క్రియతే యజ్జితే భరత శ్రేష్ఠ తద్ తమ్యజ్ఞం రాజ సంస్కృతం అన్నారు. విద్ధి రాజసం అని ఏంటంటే అభిసంధాయత ఫలం అంటే ప్రతి పని ఎందుకు కూడా దానికి ఏదో కోరిక పెట్టుకుని, ఏమి యజ్జితే భరత శ్రేష్ఠం అంటే కోరికతో చేసిన యజ్ఞాలన్నీ కూడా అవి రజోగుణకు సంబంధించినవన్నారు. దంభం అహంకారము రాజసంతో వినండి, దంభాహారిక సంయుక్తం ఏమి అహంకారంతో కూడుకున్నది. మరి తమోగుణ వాడు ఎటువంటి వాడు, విధిహీనం అసృష్టానం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధ విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తమోగుణం చేసిన విధి యజ్ఞాలు చేస్తారు, విధిహీనం అంటే ఏంటంటే విధి విధానంగా చేయరు, విధి విధానంగా చేయరు. అసృష్టానం అక్కడ అక్కడ అన్నదానం ఉండదు, మంత్రహీనం మంత్రాలు ఉండవు, అదక్షిణం దక్షిణ కూడా పెట్టరు. యజ్ఞం అంటే దక్షిణ ఉండాలి అనేంటి, విధిహీనం ఉండదు, విధి విధానం ఉండదు, మరి అన్నదానం ఉండదు, తర్వాత దక్షిణ ఉండదు, మంత్రహీనం ఉండదు, ఇవన్నీ మంత్రం ఉండదు, ఇవన్నీ శ్రద్ధ విరహితం యజ్ఞం, అసలు శ్రద్ధే ఉండదు. ఇలాగ ఉండేదంతా కూడా తామసం పరిచక్షతే, ఇది తమోగుణ యజ్ఞం అని అన్నారు. దాని పేరు ఏమికేం యజ్ఞం అవుద్ది. సో ఇదంతా యజ్ఞం కదా, యజ్ఞం అని చెప్తారు బయటికి. ఏమి అంటే యజ్ఞాలు సప్త రజస్తమో గుణాలు ఎలాగుంటాయి, మరి ఇప్పుడు తపస్సుల్లోన ఎలాగుంటాయి, తపస్సు యజ్ఞం అయితే తపస్సు, తపస్సులో మళ్ళీ మూడు రకాలు ఏమిటి తపస్సులు, మనోవాక్య కర్మలతో కూడిన తపస్సులు, సప్తరజస్తమో గుణులతో కూడిన తపస్సులు, మూడు మూడు ఆరు రకాలుగా ఉంటాయట ఈ తపస్సులు. ఇది చాలా ఈ 17 యజ్ఞం కాంప్లికేటెడ్ తపస్సు ఇదే ఇక్కడ చెప్తున్నారు. ఏమని, దేవద్విజ పూజ దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం సౌస మాధ్యమం, ఏమి బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే. అంటే ఈ తపస్సులు శారీరకంగాను మానసికంగాను వాచికంగాను మూడు రకాల తపస్సులు ఉంటాయంట. ఈ తపస్సు ప్రతి ఒక్కరు చేయవలసిందే. ఇక్కడ ఏమిటవి, దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం, పెద్దలని గురువుల్ని దేవతల్ని ప్రాజ్ఞుల్ని పూజిస్తూ శౌచ మాధ్యమం అంటే శుచితో ఉండడం, తర్వాత రుజువు అంటే కపటం లేకుండా ఉండటం, బ్రహ్మచర్యం అహింస బ్రహ్మచర్యం పాటించడం, అహింస పడడం, పెద్దల్ని గురువుల్ని దేవతల్ని అందరినీ ఆరాధించడం. ఈ పెద్దల్ని ఆరాధించడం అనే వినయ విధేయత అనేది ముందు ప్రధానమైనది శారీరక తపస్సు. వినయ విధేయతలతో కూడుకుని చేయవలసింది అంటే అది అవసరం. తపస్సు అంటే ముందు శరీరాన్ని ఉంచుకోవాలి, ఏమి మరి మనసుకే వాకుకేం చేయాలి, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయ వాంగ్మయీ తపస్ ఉచ్యతే అన్నారు. అంటే ఏంటంటే ఇది ఇది కూడా మన అందరి స్వాతంత్రంలో లేనిది, చాలా అవసరమైంది కూడా. అనుద్వేగకరం వాక్యం, మాటలు ఉద్వేగకరం, ఎవరిని కూడా ఎక్కువగా ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఏంటి సత్యం ప్రియహితం చేత్, ఒకవేళ మాట్లాడదలుచుకున్నది సత్యమైనది ఉండాలి, అది వాళ్ళకి ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. చూసారా మూడు రకాలు ఉండాలి. ముందు మాట్లాడడం తగ్గించుకోవాలి, మాట్లాడితే మూడు రకాలు ఉండాలి. అంటే సత్యమైంది ఉండాలి, అవతల ప్రియమైంది అయి ఉండాలి, హితమైంది అయి ఉండాలి. అంటే దీనికి ఇంకో ధర్మం చెప్తున్నారు ఏంటంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం నానుతంచ ప్రియం బ్రూయాత్ ఏషధర్మ సనాతన అని చెప్పాలి. సత్యం పలకడానికి గురించి చెప్తున్నారు, సత్యమే పలకవలను. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అది కూడా ప్రియంగా ఉండాలి. అయితే ప్రియంగా ఉండాలని నబ్రూయాత్ సత్యం అప్రియం అంటే అది సత్యమైతే సత్యమైనా సరే అప్రియంగా ఉంటే పలకొద్దు. మళ్ళీ సత్యమే పలుకు, అది ప్రియంగా ఉంటే పలుకు, సత్యమైనా సరే అప్రియంగా ఉంటే పలకొద్దు. అలాగని ప్రియంగా ఉండదని అసత్యం పలకొద్దు. చూసారా నబ్రూయా సత్యం అప్రియం అంటే సత్యమే పలకాలి, అసత్యం పలకూడదు. అది అప్రియంగా ఉంటే సత్యమైనా పలకొద్దు, అది ప్రియంగా ఉన్నా సరే అసత్యం అయితే పలకొద్దు. చూసారా అప్రియంగా ఉన్నదనుకో అది సత్యమైన పలకొద్దు, ఏమి ప్రియంగా ఉన్నదని అసత్యం పలకొద్దు. సరే రెండు చెప్పారు. ఏష ధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం. ఇక్కడ అదే చెప్తున్నారు ఏమని, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. స్వాధ్యాయాభ్యసనం అంటే భగవత్ సంబంధించిన గ్రంథాలు. ఈ స్వాధ్యాయం అంటే ఏవో చదివిడేమి కాదు, ప్రస్థానత్రయ గ్రంథాలు, తదనుగుణంగా గ్రంథాలు అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మరి ఋషులు రాసిన స్మృతులు అంటే యోగ వాసిష్టం, ఇటువంటి చక్కని పురాణాలు కొన్ని కొన్ని అంటే వేదాంత నివృత్తి మార్గం తెలియజేసే గ్రంథాలు ఇవి చదువుతుండాలి ఎప్పుడున్నా. అంతేగా ప్రవృత్తికి సంబంధించిన వాళ్ళు చదవకూడదు. ఇవన్నీ కూడా ఇది తపస్సే. మనం తపస్సులో ఒకటే చేస్తున్నాం, మూడు చేయాలి ఇప్పుడు. మనసులో మనం శారీరకంగా యోగ సాధన చేస్తున్నాం, కానీ మిగతావన్నీ చేయాలి. అది దేవద్విజగురు ప్రాజ్ఞ పూజను పెద్దలు గౌరవించడం సరే చేస్తున్నాం, బ్రహ్మచర్యం పాటించాలి, అహింసతో ఉండాలి, తర్వాత మాటలోనూ కంట్రోల్ ఉండాలి. మాట లో బయటకు వచ్చేది కంట్రోల్లో ఉండాలి. ఏమి ఆ వచ్చింది కూడా ఏంటంటే సరైనది చదవాలి, చదివింది దైవ సంబంధించిన గ్రంథాలు చదవాలి, మాట ముద్రేకం లేకుండా ఉండాలి. ఇక మనసులో ఎలాగ ఉండాలి, మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంసిద్ధిరిచ్చే తపో మానస ఉచితే. మనో తపస్సు అనేది ఈ రెండు ఉంటే కానీ అది రాదు. అందుకే చేసి ముందు ఇంటి నుంచి వెళ్తున్నారు వారు. తపస్సులు ఏంటంటే శారీరక తపస్సు చేయాలి, తర్వాత వాంగ్మయ తపస్సు చేయాలి, తర్వాత మానసిక తపస్సు అనేది అది చాలా అవసరం. ఏమిటది, మనఃప్రసాద సౌమ్యత్వం, మనసులోన ప్రశాంతంగా ఉండడం, సౌమ్యంగా ఉండడం, మౌనం ఆత్మ వినిగ్రహ మౌనంతో ఉండడం, ఆత్మ వినిగ్రహ మనస్సుని నిగ్రహించుకుని ఉండడం. అంటే ఏ సంకల్పం వచ్చినా సరే అవతల వాళ్ళ గురించి ఒక సంకల్పం ఎందుకు వస్తుంది, నాకెందుకు ఈ చెడు సంకల్పం వస్తుంది, అది కూడా ఎందుకు, అది ఎవరికి అవతల వాళ్ళు తెలియదు అని అనుకోవద్దు. తెలియకపోయినా సరే నీ మనసులో మాత్రం భావ సంశుద్ధి, ప్రతి ఒక్కరికి కూడా భావం శుద్ధిగా ఉండాలి. భావం శుద్ధిగా ఉంటేనే ఆ సంకల్పం బయటకు అలాగే వస్తుంది. ముందు ఆ భావం శుద్ధి లేదనుకో ఎప్పుడో ఒకసారి వచ్చేస్తారు. కొంతమంది చూసారా భావ సంశుద్ధి లేని వాళ్ళు, వాళ్ళు ఇలాంటి మంచి స్థలాల దగ్గరకు వచ్చారనుకోండి, భావ సంశుద్ధి లేని వాళ్ళు ఏదో బాగుపడాలి లేక చేయాలనుకోండి, ఎప్పుడో ఒకసారి తప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఆడకూడదు అనుకుంటారు కానీ తప్పుడు మాట్లాడుతుంటారు. కారణం ఏంటి, భావ సంశుద్ధి లేదు, వాళ్ళకు ఉండదు, శుద్ధి లేదు, శుద్ధి లేదు. వాళ్ళు అనుకుంటారు అనకూడదని, కానీ భావ సంశుద్ధి లేదు. సో ఆ మానసిక తపస్సుకు వాళ్ళు సహజం అర్హులు కారు. సో అందువల్ల మాట కూడా చాలా, అందుకే మాట స్వరం అనేది ఊరికి వదిలిపెట్టకూడదు. నేను ఎప్పుడు అంటాను నోరు మాత్రం చాలా ఇదని. అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మన వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తాయి. మూడు రకాలు కూడా స్వాధీనం చేయాలి. ఇదంతా కూడా తపస్సే, మూడు తపస్సులే. అయితే ఇదంతా యోగ సాధన వల్ల సాధ్యం అవుతుంది. అప్పటికీ ఇంకా ఏదైతే పూర్వజన్మలో గట్టిగా బలంగా ఉందన్నమాట. ఎంత సాధన చేసినా సరే ఆ మూడిట్లోనే ఏదో ఒకటి మనకు విజృంభిస్తుందంటే ఏదో గట్టి బలం ఉందన్నమాట, వాసనా బలం. అని అనుకోవాలి. ఏమి ఆ విధంగాను భావ సంశుద్ధి చేత తపో మానస ఇప్పుడు అయిపోయినాయి. ఏమిటిది యజ్ఞం అయిపోయింది, తపస్సులోన ఈ సప్తరజ శరీర వాంగ్మనస్ తపలైనవి, ఇక సప్తరజస్తోమ గుణాలతో ఒక తపస్సులు ఎలాగుంటాయో చెప్తున్నారు. ఇదేంటంటే శ్రద్ధా పర్యాతత్వం తపస్ త్రివిధం నరహ ఏమి అఫలకాంక్షి పరిక్షక్షతే అన్నారు. అంటే అర్థం ఏంటంటే శ్రద్ధతో కూడుకుని మూడు రకాల శ్రద్ధ సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఏంటి ఫలమంది ఆసక్తి లేకుండా ఉండే అటువంటి తపస్సు అనేది ఎప్పుడు కూడాను అది సత్వగుణ తపస్సు అవుద్ది. ఏమి మరి సత్కార మాన పూజార్థం తపో దంధేన చైవయత్ క్రియతే తదిహ రాజ క్రీతే దహి ప్రోక్తం రాజసం చలమధ్రువం అన్నారు. క్రీతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం అన్నారు. సత్కార మాన పూజార్థం పలానవాడు మౌనులు ఉన్నాడు, పలానవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోవడం కోసమని, సత్కరించాలబడడానికి కోసమని, గుర్తింపు కోసమని, పూజింపబడ్డానికి కోసమని ఇలాంటి చేసే తపస్సులు ఏంటంటే అవి రాయసం అయిపోయి చెలిస్తాయి, అధ్రువం అయిపోతాయి, స్థిరంగా ఉండదట, చెలించిపోతున్నట చూసారా. అంటే ఆ విధంగా వాళ్ళ తపస్సు స్థిరంగా ఉండదట, చెలించిపోతున్నట. అందువల్ల ఈ తపస్సు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక మూడోది ఏంటంటే మూఢగ్రాహీన ఆత్మనో యత్తేడయా క్రీతే తపః పరస్యోత్పాదనార్థం తత్తామసం ఉదాహృతం అని అన్నారు. అంటే ఏంటంటే మూఢగ్రాహీన ఆత్మను అంటే వాడు ఏ తపస్సు చేస్తున్నాడు వాడికి అర్థమే కాలేదు. మూఢగ్రాహ్యం అంటే అర్థం కాలేదంట, అర్థం కాలేదు. అది ఎలాంటిదట పీడయా క్రీతేతహం పీడిస్తుంది తనకి ఇతరులకి, పరస్యోత్పాదనార్థం ఇతరుల నష్టం కోసమే వాడు చేసే తపస్సు, ఇతరుల నష్టం కోసమే తన నష్టం కోసం అని నష్టం కోసం చేసే తపస్సులన్నీ కూడా ఏంటంటే తమోగుణ లక్షణ సుమాన్ అన్నారు. ఏమి ఈ తమోగుణం కూడా మరి ప్రమాదం అని చెప్పారు. తపస్సు అయిపోయింది అంటే ఏంటంటే శరీర వాంగ్మనస్సు తపస్సులు, తర్వాత సత్వకి రజస్తో గుణ తపస్సులు అని అయిపోయింది. దానం గురించి చెప్తున్నారు. యజ్ఞం అయిపోయింది, తపస్సు అయిపోయింది, దానం. దాతవ్యమతి యద్దానం దీయతే అనుపకారిణే దేశ కాలేశ పాత్రేషు తద్దానం విద్య సంస్కృతం మృతం అన్నారు. ఏమిటి దానాల్లో చెప్తున్నారు. మనం ఏదైనా దానం చేసినప్పుడు ఏంటంటే దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే, అవతల వాడు ఉపకారం చేస్తాడనే భావం లేకుండా, ప్రత్యుపకారం ఏమాత్రం లేకుండా, వాడి వల్ల ఏమి ఆశించకుండా, తను చేయాలనుకుంటే చేసేయడమే. దీయతే అనుపకారిణే నేను అదే భావంతో వాడికి పెళ్లి విషయంలో ఏంటంటే వాడు మా తెలుగు చేస్తాడని కాదు, వాడు రైతు, వాడికి భగవంతుడు ఇలాంటి కళ్ళలో పడిశారు కాబట్టి మనం సహాయం చేయాలి అనే భావంతో రైతుకి పెళ్లి అంత అట్టహాసం చేసేందుకంటే వాడేదో మనకి ఉపకారం చేస్తాడు కాదు. ఆ శాస్త్ర ప్రకారం అదే దాతవ్యంతి యద్దానం దీయతే అనుపకారణే. ఏమి దేశ కాలేచ పాత్రేషు అంటే మనం చేసేదాన్ని తీసుకుంటే సరైన స్థలమై ఉండాలి, సరైన కాలమై ఉండాలి, ఆ తీసుకున్న పాత్ర కూడా సరైనది అయి ఉండాలి. సో పాత్ర సరైనది ఉండాలి, తర్వాత సరైన స్థలమై ఉండాలి, సరైన కాలమై ఉండాలి, అది కూడా అవతల వాడు ఉపకారం చేస్తాడనే ఊహతోకుండా అనుపకారిణి అలా చేసేదంతా కూడా ఆ దానం ఏంటంటే సత్వగుణ దానం అన్నారు. ఏమి సత్వగుణ దానం, ఇక రజోగుణ దానమే ఇది అందరూ చేస్తుంటారు. ఏంటని యచ్చు ప్రత్యుపకారార్థం ఫలముద్దేశమా పునః దీయతే పరిక్లిష్టంచ తద్దానం రాజసం స్మృతం అన్నారు. ఇది ఎక్కువ ప్రపంచం అంతా చేసేది ఏంటంటే ఇది యచ్చు ప్రత్యుపకారార్థం అంటే ఒకవేళ వాడు నాకేదైనా ఉపకారం చేయకపోతాడా, చేస్తాడు, ఆడు చేస్తాడు కనుక నేను చేస్తాను. ఏమి ఫలముద్దేశం వా పునః మళ్ళీ దీనివల్ల ఫలం కలుగుతుందని, యువతల వాడికి ఏదో ఉపకారం జరుగుతుంది, వాడు నాకు ఉపకారం చేస్తాడు ఒకటి, తర్వాత నేను ఇప్పుడు చేసిన దాంట్లో ఫలం ఉంటుందని ఏమి అని అనుకుంటూ దీయతే పరిక్లిష్టంత డబ్బు ఖర్చు అవుతుంది కదా, అయ్యో డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడిపోతాడట. సో డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడుతూ అవతల వాడి నుంచి ఉపకారం కలుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు చేసిన దానివల్ల నాకేదో పుణ్యం ఓటొస్తుందని ఆ ఫలం ఆశిస్తూ ఇలా చేసినంతా కూడా రజోగుణ సంబంధించిన సుమ అని అన్నారు. చూసారా ఎంత చక్కనది, ఇది అంత ప్రపంచం అంతా ఇదే చేస్తుంది అంతా. ఏమి మరి అప్రకాశంచ అప్రవృత్తించ ప్రమాదో మోహవచ అసత్కృతం అవజ్ఞాతం తామసం పరికీర్తితం అన్నారు. అదే కదా, అదేసి కాలే పాత్రే చ అపాద్రశ్చబ్జ దీయతే. అది అదేంటంటే అదేశ కాలే యద్దాను అపాత్రశ్చబ్జస్ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తద్దాన తామసం ఉదాహృతం అన్నారు. అంటే ఏంటంటే దానికి టైం వేళాపాల ఉండకుండా ఏమి మరి స్థలం ఏదో ఒకటి అనకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే వేదన ఇచ్చారనుకోండి, అది ఇస్తే ఆ రోడ్డు మీద అది ఇది అందరికి తెలిసినట్లుగా ఇస్తాడు. అసందర్భం ఆ రోడ్డు మీద అందరికి తెలిసినట్టు ఆ విధంగా ఇస్తున్నట్టు అండి. దానికి ఏది గుప్తంగా చేయాలి, ఎవరికి తెలియకుండా ఏదో చేయాలని చేయాలని. వాడు ఏం చేస్తాడంటే అందరికి తెలియదు కదా ఒకసారి. అదే కాలం వాడికి టైం ఉండదు, రాత్రి లేదు పగల లేదు మంచి లేదు చెడు లేదని ఇస్తాడు. అపాదృశ్యభ్య దీయతే ఆ పాత్ర అవతల తీసుకున్నవాడికి అర్హత ఉన్నదో లేదో ఆలోచించడు. అసత్కృతం అవజ్ఞాతం గౌరవించకుండా వాడు గౌరవించడు, అసలు చేస్తున్నాడనే జ్ఞానం కూడా ఉండదు. అంటే ఏంటంటే అవతల వాడికి గౌరవించి చేయడు, ఇచ్చేటప్పుడు దానం ఇచ్చినప్పుడు అవతల వాడు ఏదో అడుక్కుంటున్నాడు కాబట్టి వాడి ఇష్టానుసరణకు ఇష్టపడిన కాదు. పరమేశ్వరుడు అనే భావనతో ఆ విధంగా సత్కృతంతో చేయాలి. గౌరవించి అవజ్ఞాతం అంటే ఏంటంటే వీడికి జ్ఞానం లేకుండా చేస్తాడంటే ఇష్టానుసారంగా అవన్నీ చేసేవరకు తమో దానాలు సుమాన్ అన్నారు. అందువల్ల ఏంటంటే తపస్సు మూడు రకాలు, మరి యజ్ఞదాన తపస్సులు అవి యజ్ఞం మూడు రకాలు, దానం మూడు రకాలు, తపస్సులు శరీర వాంగ్మన తపస్సులు మూడు, మళ్ళీ సత్రయోగ తపస్సులు మూడు, ఈ విధంగా ఇన్ని రకాలు ఉన్నాయి సుమాన్ అన్నారు. ఓం తత్సిది నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన బ్రాహ్మణాస్తేన యదాచి యజ్ఞాశ విహితాపురా అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఓం తత్సత్తని మనం ఏదైనా అయినప్పుడు ఆకలి ఏంటి రాస్తాం, ఓం తత్సత్తని ఆకలి ముగింపులు ఉత్తరంలో ఆకలి అనేది ఓం తత్సత్త ఎందుకు రాశారు అనేది ఇప్పుడు చెప్తున్నారు ఎందుకు రాస్తారని. ఈ ఓం తత్సత్తని మూడు కూడా ఏంటంటే బ్రహ్మవాచకాలే. ఓం అన్న బ్రహ్మమే, తత్తన్న బ్రహ్మమే, సత్తన్న బ్రహ్మమే, ఆ దైవాన్ని సూచకంగా చెప్తున్నారు. ఓం అని రాసావంటే నువ్వు దైవాన్ని స్మరిస్తున్నట్టు లెక్క, తత్తన్నావంటే దైవాన్ని స్మరించినట్టు లెక్క, సత్తన్నావంటే దైవాన్ని స్మరించినట్టు లెక్క. అందువల్ల నీ వ్యవహారం ఎక్కడ పిల్లినా ఈ మూడు ఉపయోగిస్తుండదు దైవాన్ని స్మరించేటట్టుగా. చెప్పారా ఎంత దీనికి చెప్పారు, ఎక్కడైనా నువ్వు దైవాన్ని స్మరించినట్టు ఈ మూడు ఉపయోగించు. ఏమని బ్రాహ్మణస్తేన అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానులు చేస్తారు స్మరిస్తారు. వేదాశ్చ యజ్ఞాశ్చ వేదాల్లోనే యజ్ఞాల్లో కూడా ఓం ఓం అని చదువుతుంటారు కదా మంత్రాలంతా. సో ఇదంతా కూడా మహాత్ములు అందరూ కూడా ఓం అంటుంటారు. యజ్ఞాలను వేదాల్లో కూడా విహితాపురా ఎప్పుడో ఇదంతా విధించి ఉన్నది వేదాలు అన్నిట్లో కూడా ఓం అని ముందు ప్రారంభించు. అందుకు వీళ్ళు మొదలుపెట్టారు ఓమని. ఓమని ప్రారంభించడం ఓమని నోటితో ఫలించడం కాదు, ఆ సాధన చేయమని. అంటే యజ్ఞాలు తపస్సులు దానాలు వీటన్నింటిలో ఏంటి కావాలి తీయాలని అక్కడికి వచ్చింది ఇది. ప్రాణాయామైన వినియోగ అని అన్నారు. ఏమి అదైన తస్మాత్ ఓమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రసక్త ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినా అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏ పని చేసినా సరే బ్రహ్మం గురించి ఆలోచించే ఈ జ్ఞానులు తపస్సు చేసే వాళ్ళు అందరూ ఏంటంటే యజ్ఞదాన తపక్రియలు అన్నింటిలోనూ కూడా యజ్ఞం చేయి దానం చేయి తపస్సు ఏది చేసినా సరే ఓం 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 అని అనుకుని ఉంటాడంట. విధానోక్త అంటే ఆ విధానం ఏదైతే విధి విధానం ఉందో దాని ప్రకారంగాన వీళ్ళు చేస్తూ వ్యవహరిస్తుంటారట ఈ జ్ఞానులు సాధన చేసిన వ్యవహారంలో కూడా ఏ క్రియల్లో కూడా. ఏమి ఇక తత్ చనభిసంధాయ ఫలం యజ్ఞ క్రియా అదే తదిచ్చనభిసంధాయ అది అయిపోయింది తదిచ్చనభిసంధాయ ఫలం యజ్ఞ క్రియా దానం క్రియాచ వివిధాచ క్రియతే మోక్షకాంక్షభీ అన్నారు. చూసారా తత్ ఎప్పుడు వాడతారో చెప్తున్నారు. తత్ ఎప్పుడు వాడతారంటే దానం చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చేసినప్పుడు కానీ అనభిసంధాయ అంటే చేసిన ఫలం ఎందు మళ్ళీ కర్మ ఎందు ఫలితం లేకుండా యజ్ఞదాన తపక్రియలు వీటన్నింటిలో కూడా దానంలో కానీ యజ్ఞంలో కానీ ఏది ఏంటో సరే కూడా ఫలితం లేకుండా చేయాలట తత్తత్ అనట అనే అదే తత్వమసి. ఆ తత్వమసి ఇందులోకి వచ్చేసింది ఆత్మయజ్ఞం. ఆత్మయజ్ఞం అంటే తత్వత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మమని వేదవాక్యాలు చెప్తున్నారు చూసారా. అందులో బ్రహ్మ సూచకం ఏంటంటే తత్ ఆ తత్ అనేది వాడేటప్పుడు ఈ యజ్ఞ తప క్రియలో కూడా దానాలు కానీ అన్నిటిలో కూడా ఏంటంటే తత్ అని వాడుతూ ఉపయోగించమని చెప్పారు. అంటే తత్తని ఉపయోగించడం అని కాదు, ఆ సాధన చేయమని, యజ్ఞదాన తపన కూడా ఆ సాధన చేయమని. మరి సత్తు గురించి చెప్తున్నారు, సద్భావే సాధుభావే సదిత్యుజ్యతే సదిత్ ప్రయోజ్యతే మళ్ళీ ప్రశస్తే కర్మాని తథ సత్యద్ద పార్థ యుజ్యతే అన్నారు. అంటే సత్ అని అన్నారంటే సత్పదార్థం అన్నారు, అసత్పదార్థం అన్నారు. సత్ అంటే ఏంటి? ఉన్నది అని చెప్పడానికి. సత్ అనేది రెండు సందర్భాలు బాగా వాడుతుంటారు అందరూ. సత్ అనేది ఏంటంటారు, ఆడు సత్పురుషుడురా, ఇది సత్పదార్థం,
సత్వరమే,
సత్వరం అంటే సత్ అంటే ఉనికి, ఉన్నది అది ఉండేది అనమాట. సజ్జనుడు అని ఉండే వాళ్ళకి వీటికి సత్ అని వాడతారు. సాధుభావం అంటే సౌమ్యంతో ఉండేవాడు, వాడు సజ్జనుడు సాధురా అంటే అప్పుడు కూడా సత్ వాడతారట, సత్పురుషుడు అని అంటారు చూసారా. అంటే మంచి స్వభావం ఉండేదానికి, సాధుభావ స్వభావానికి కూడా సత్ వాడతారట. ఉనికి ఇది ఉన్నది, ఎప్పుడు ఉండేది అంటే సత్పదార్థం, సజ్జన సాంగత్యం. మరి నా అసతేర్జ్యదే భావో విద్యదే నా భావ విద్యదే సత అన్నారు. ఉండేది ఎప్పుడు ఉంటుంది, లేనిది ఎప్పుడు లేకపోతుంది, రెండో అధ్యాయం చెప్పారు చూసారా. ఆ సత్పదార్థం ఉండేది ఎప్పుడు ఉండేది ఆత్మ, కాబట్టి దానికి సత్ అంటారు. ఏమి సో దానికి సత్ అంటారు. తర్వాత సౌమ్య స్వభావం కూడా దీనికి సత్ వాడుతుంటారు. మళ్ళీ అదే కాకుండా ప్రశస్తే కర్మాన్ని తథా సత్య అంటే కొన్ని కొన్ని కర్మలు చేసినప్పుడు ఆ సత్ అని వాడుతుంటారు. ప్రశస్త కర్మలు, ప్రశస్త కర్మలు అంటే ఇప్పుడు ఈ పెళ్లి చేశారనుకోండి, ఆ పెళ్లిలో కూడా సత్ వాడాల్సిందే. ఏమి అంటే ప్రతి కర్మలో కూడా ఆ మంత్రాల్లోనూ సత్ అని వాడుతుంటారట. మళ్ళీ ఏం చెప్తారు, యజ్ఞే తపసి దానే స్థితి సదితి చొచ్చతే కర్మచైవ తదర్థాయం సదిత్యాభిధీయతే అన్నారు. సదిత్యేవాభిధీయతే అన్నారు. అంటే అర్థం ఏంటంటే యజ్ఞదాన తపాలు ఈ మూడిట్లో కూడా ఏమి పరమేశ్వర ప్రీత్యర్థం భగవంతుని కోసమనే చేస్తే అప్పుడు కూడా సత్తు వాడతారు, భగవంతుని కోసమే వాడతారు. మళ్ళీ ఏం చేస్తారు, కర్మచైవ తదర్థయం ఆ భగవంతు సంబంధం కర్మల్లో కూడా వాడతారు సత్తు. సో భగవంతుని డైరెక్ట్గా వాడారు, భగవత్ సంబంధం కర్మలో కూడా సత్ అని వాడతారు. అందువల్ల ఏంటంటే అంటే మీరు బయట వ్యవహారం చెయ్యండి, భగవంతుని గురించి చేయండి, ఎప్పుడు వాడినా ఈ మూడు వాడాల్సిందే. ఏది ఓం తత్ సత్తి అని అందువల్ల ఉత్తరంలో రాసినప్పుడు ఓం తత్ సత్ అని ఆకలి పడతారు, అందుకు వాడడానికి చెప్తారు. దాంట్లో కూడా ఓం తత్ సత్తి ఏదో ఒకటి వాడమని. మరి ఈ మూడు కాకుండా ఒకటి ఉన్నది ఏంటది, అశ్రద్ధయా పరయా హుతం దత్తం తపస్తత్వం త్రివి కుతంచయత్ అసది చుచ్యతే ప్రార్థ నత్ప్రేచ్చ నోయహ అన్నారు. నతత్ప్రేచ్చ నోయహ అన్నారు. అధ్యయనం చేస్తున్నానంటే అశ్రద్ధయా పరయా హుతం, హుతం అంటే హోతం అంటే యజ్ఞం చేసిన చూసారు, అది ఆ పదాల్లో భావాలు వెళ్ళిపోతుంటాయి. అశ్రద్ధయా పరయా హుతం, హుతం అంటే హోమం చేయటం అంటే యజ్ఞం చేయడం, దత్తం అంటే దానం, తపస్సు అంటే యజ్ఞదాన తపస్సులకి దానికి మూడో వేరే ఇంకొక అర్థాలతో చెప్తున్నారు. తపస్తత్వం కృతంచయత్ ఏదైతే యజ్ఞదాన తపస్సులో చేస్తున్నారో శ్రద్ధ లేకుండా అసది చుచ్చితే దాని అసత్ అంటారు. పార్థ నత్ప్రేచ్చ నోయహ, ప్రేచ్ఛ అంటే అంటే చచ్చిపోయిన తర్వాత కానీ ఇప్పుడు కానీ, యహ అంటే ఇప్పుడు కానీ ఈ చచ్చిపోయిన తర్వాత కానీ శ్రద్ధ లేకుండా చేస్తే ఈ మూడికి ఏ ఫలితం ఉండదు, అదంతా అసత్వ సుమ అని చెప్పారు. సింపుల్గాను చదవడం కష్టం కానీ భావం ఎంత సింపుల్, భావం ఎంత సింపుల్ అంటే ఇలా చెప్తున్నారు, అశ్రద్ధయా హుతం దత్తం హుతం దత్తం తపస్తత్వం ఘృతంచయత్ అసది చుచ్చతే పార్థ నచ్చ తత్ప్రేచ్ఛనో ఇహ అంటే చనిపోయిన తర్వాత కానీ ఈ శరీరంతో ఉన్నప్పుడు కానీ శ్రద్ధ లేకుండా యజ్ఞదాన తపస్సు ఏది చేసినా సరే అది అసత్తు కిందే వస్తుంది సుమా అని 17 అధ్యాయులు చెప్తారు. అది ఓం తత్సత్.